The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి మనము చిన్నప్పటి నుంచి, ఒకవేళ మీకు గుర్తుంటే కనుక చందమామ కథలు, బొమ్మరిల్లు ఇలాంటివన్నీ చదివేవాళ్ళం కదా, చాలామంది చదివేవాళ్ళము. ఈ జనరేషన్ వాళ్ళకైతే పెద్దది తెలియదు కనుకోండి. చందమామ కథలు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? విక్రమార్కుడు, భేతాళుడు, ఆ కథలు. అలాగే పిల్లలకి మంచి ఆకట్టుకునేటటువంటి ఒక మంచి రంగురంగుల బొమ్మలు, ఇవన్నీ గుర్తొస్తాయి. కథ ఎంత బాగున్నా కథతో పాటు దానికి సంబంధించిన బొమ్మలు ఖచ్చితంగా మనం ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి చూస్తూ ఉంటాం. పిల్లల్లో ముఖ్యంగా పఠనాసక్తిని పెంచాలి అని అంటే కనుక ఇలాంటి కలర్ఫుల్ బొమ్మలు ఎంతో అవసరం. అలాంటి కలర్ఫుల్ బొమ్మలతో ఎన్నో ఏళ్లుగా మనల్ని ఆకట్టుకున్నటువంటి శంకర్ గారు నిన్న చనిపోయారు. జూలై 19, 1924 జన్మించిన ఆయన అసలు రిమార్కబుల్ డిఫరెన్స్ చూపించారు ఆయన బొమ్మల్లో. చందమామ కథల పత్రిక ద్వారా 4 తరాల భారతీయుల్ని తన బొమ్మలతో మురిపించినటువంటి శంకర్ గారు 97 ఏళ్ల చందమామ శంకర్గా, అసలు ఆ ఏజ్కి ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్కి అంబులి తాత అని ఆయన్ని పిలిచేవారు. అంబులి మామ అని, అంబులి తాత అని. వృద్ధాప్య సమస్యల కారణంతో చనిపోయారనుకోండి. ఆయన అసలు పేరు కరత్తొలువు చంద్రశేఖరన్ శివశంకరన్. 1924 తమిళనాడులో ఉన్న ఈరోడ్లో జన్మించిన ఆయన 1946 నుంచి ఆఖరి శ్వాస వరకు బొమ్మలే జీవితంగా గడిపారు. చందమామ పత్రిక అన్ని ఫేమస్ ఇండియన్ లాంగ్వేజెస్లో కూడాను వెలువడడంలో, అందులో అన్నిట్లోనూ మరి స్టోరీస్ అన్నీ కూడా ట్రాన్స్లేట్ అవుతాయి కాబట్టి ఆ బొమ్మలన్నిటికీ ఆయనే ఎక్కువగా వేసేవారు కాబట్టి ఆయన దేశవ్యాప్తంగా, అథవా ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఫేమస్ అయ్యారు. దేశమంతా తెలిసినటువంటి కళాకారుడు ఆయన. భేతాళ కథలు, బొమ్మల సహాయం అసలు ఎంత అవసరమో ఆ కథకి అనేది మనల్ని అలా కట్టిపడేసేలాగా, చదివేలాగా, ఎంతలాగా మనల్ని ప్రేరేపించింది అనేది ఇప్పుడు తలుచుకుంటే నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎన్నో సీరియల్స్, వేల కథలకి ఆయన బొమ్మలు అసలు ఒక యాడెడ్ బ్యూటీని తీసుకొచ్చినాయి. పిల్లల్ని పెద్దల్ని ఆకట్టుకునేలాగా ఆయన బొమ్మలు ఉండేవి. పైగా ఆయన బొమ్మలు వేసే తీరుతన్నులు చూస్తే అచ్చంగా ఇండియన్ బొమ్మల్లాగే ఉండేవి. చిన్నప్పటి నుంచే ఆయనకి చిత్రాల మీద ఆసక్తి ఎక్కువ. 1941 మద్రాస్ గవర్నమెంట్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో చేరి ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయన జీవితానికి సంబంధించి బోలెడన్ని విశేషాలు ఉన్నాయి. నాగిరెడ్డి చక్రపాణి గారి సహాయంతో చందమామను స్టార్ట్ చేసినప్పుడు ఆయన కెరీర్కి బాటలు వేసుకున్నటువంటి ఆ ఒక్క చందమామ ఆయనకి నిజంగా ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే, ఆయన పైగా ఆయన ఫండ ఒకటే, ప్రొఫెషన్ ప్యాషన్ రెండు ఒకటే అయితే గనక అసలు ఇంకసలు తిరుగుండదు. అంటే అది ఎప్పటికీ బోర్ అనేది కొట్టదు ఆ ప్రొఫెషన్ ఆర్ ఆ కెరీర్ అని ఆయన ఉద్దేశం. పని మీద గనక ప్రేమ ఉంటే, చేసే పని మీద, అది ఏ కెరీర్ అయినా సరే, ప్రేమతో చేసే పనిలో ఎలాంటి ప్రెషర్స్ ఉండవు. ప్రేమతో చేసిన పని 10 కాలాల పాటు నిలుస్తుంది. నిజంగా ఇది అక్షర సత్యం లాంటి మాట. ఇవాళ మనం గమనిస్తే ఇంజనీరింగ్ చేసి, ఆ తర్వాత MBA చేసి, ఆ తర్వాత ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యి, ఇట్లా అసలు అర్థం పర్థం లేకుండా ఏమాత్రం అసలు మనకి ఒక గైడెన్స్ లేకపోతే ఒక త్రోవ అనేది లేకుండా, ఎటు తోస్తే అటు గాలివాటుగా వెళ్ళిపోకుండా, పని మీద కనుక మనకి ఖచ్చితంగా ప్రేమ అనేది ఉంటే, మనం చేసే పని మీద గౌరవము ప్రేమ గనక ఉంటే, అది ఎప్పటికైనా సరే మనకి ఒక మంచి రిజల్ట్ని ఇస్తుంది. ప్రేమతో చేసే పనిలో ఖచ్చితంగా ప్రెషర్స్ ఉండవు. అమ్మానని వాళ్ళు ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి, లేకపోతే నాకు డెడ్ లైన్ ఉంది, లేకపోతే నన్ను నాకు అప్రైజల్ రాదు, లేకపోతే నాకు ఇట్లాంటివి ఏవైనా ఒక ప్రెషర్ కనుక ఉంటే దాంట్లో పెద్దంత ఒక అవుట్పుట్ కరెక్ట్గా ఉండదు. వేరెన్ ఒకవేళ గనక 10 కాలాల పాటు మనము మనం అనుకున్న వృత్తిలో మనం చాలా ఇష్టపడుతూ ప్రేమగా దాని మీద ఫుల్ కమిట్మెంట్తో గనక చేస్తే, ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ప్లెజర్గా గనక ఫీల్ అయ్యి చేస్తే, ఖచ్చితంగా అది ఒక రిమార్కబుల్ డిఫరెన్స్ని సూచిస్తుంది. నిజంగానే అక్షర సత్యం లాంటి మాట. అయితే ఆ ప్రేమ ఆల్మోస్ట్ 6 దశాబ్దాలుగా ఆయన్ని చందమామతో పనిచేసేలాగా చేసింది. ఒక రకంగా చూస్తే మనకి మన అంటే ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ అంటే మిలేనియల్ కిడ్స్కి అంత ఈజీగా ఇవన్నీ బోధపడవు. ఏ ఏంట్లే ఇవన్నీను అని అంటారు. ఇప్పటి తరం వాళ్ళకు కూడా అర్థం కానీ ఒక పని, మామూలుగా 2 రకాల జనాలు ఉంటారు, పని రాక్షసులు అంటే ఎలాగైనా సరే ఈ పని పూర్తి చేయాలనుకునే వాళ్ళు, పని ప్రేమికులు ఆ చేసే పనిని చాలా ఒక 100% డివోషన్తో చేయటం. ఈయన పని ప్రేమికుడు. ఈయన గురించి ఇప్పటి తరానికి కనుక తెలిస్తే వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ మార్చుకుంటారు. అరే మనం గనక నిజంగా ఇష్టపడి చేస్తే ఇంత మనం మిరాకిల్స్ చేయొచ్చు, ఎంతసేపు ప్రెషర్గా చెయ్యాలి అని చెయ్యకుండా అని అర్థమవుతుంది. తన సాంప్రదాయ విశ్వాసాలన్నిటినీ కూడాను తను అర్థం చేసుకుని అవలోకించుకుని మరీ చందమామ పౌరాణిక చిత్రాలకి ప్రాణప్రతిష్ఠ చేశారు ఆయన. అందుకే ఆయన్ని అంబులి తాత అంటారు, అంబులి మామ అంటారు, చందమామ తాతయ్య అని మన తెలుగు వాళ్ళు పిలుస్తారు. కొన్ని వేల అజరామరమైనటువంటి అపురూప చిత్రాలని ఆయన ఎంతో ఒక అకుంఠిత దీక్షతో ప్రాణం పోశారు. అయినా సరే ఆయన ఎప్పుడు కూడాను ఏదో ఒక నాకు ఫేమ్ రావాలి, నాకు నేమ్ రావాలి అని ఏ రోజు ఒక నాకు కీర్తి కండూతి అంటారు చూసారా, అలాంటివి ఎప్పుడూ లేవు. అసలు ఎప్పుడూ పబ్లిసిటీకి దూరంగా ఉన్నారు ఆయన. అద్భుత కళాకారుడు అయినా సరే ఎన్నో ఒక పౌరాణికమైనటువంటి కథలకి అసలు ఇలా ఉంటారా రాజులంటే ఇలా ఉంటారా అని మనకి ఎప్పుడైనా సరే కథలు ఎప్పుడైనా మన ఊహలని రెక్కలు తొడిగేలా చేస్తాయి. ఆ ఊహలకి ప్రాణం పోయాలి అని అంటే ఆ కథలకి అందులోనూ చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఆ కథకి తగ్గట్టుగా బొమ్మలు కూడా ఉండాలి. విక్రమార్కుడు భేతాళుడు అంటే మీకు ఇంకా వేరే ఏమైనా గుర్తొస్తాయి? అసలు అలా విక్రమార్కుడు ఇలా వెనక్కి తిరిగి చూడటం, రెడ్ కలర్ కుర్తా వేసుకుని అదేంటి కత్తి ఇలా పట్టుకొని ఇలా కరెక్ట్గా ఇంత పెద్ద కత్తి పట్టుకోవడం, మనకి ఆ పిక్చర్ ఎలా అయితే మన కళ్ళ ముందు మెదిలింది అని అంటే అది మన ఊహలో ఎంతలాగా మనల్ని నాటుకునేలా చేసింది. ఇప్పటికీ మనం ఆ కథ వింటుంటే మనకు అదే గుర్తొస్తుంది, శంకర్ గారు వేసిన ఆ బొమ్మే. సో ఆయన లైఫ్లో 10 ఏళ్ల వయసు నుంచే ఆయన బొమ్మలు వేయటం స్టార్ట్ చేశారట. అండ్ వాళ్ళ కుటుంబంలో ఎవ్వరూ కూడా ఆర్టిస్టులు అనేవాళ్ళే లేరు. అసలు ఎందుకో ఈయనకే ఆర్ట్ మీద అంత ఇంట్రెస్ట్ కలిగింది. నిజంగా కొంతమంది కారణ జన్మలు ఇలా అంటారు చూసారా, ఇలా బాలసుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే ఈయన కానీ ఇట్లా వీళ్ళందరి గురించి మనం ఆలోచిస్తే మనకు ఒకటి తడుతుందంటే, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నో మ్యాటర్ హౌ మెనీ హర్డిల్స్ దే హ్యావ్ టు ఫేస్ బట్ దే విల్ డెఫినెట్లీ రీచ్ ద గోల్ విచ్ దే స్ట్రైవ్ టు. వాళ్ళు ఏదైతే కలగన్నారో, వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ డ్రీమ్ని ఖచ్చితంగా వాళ్ళు చేరుతారు. అందుకే వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ ఆర్టిస్టిక్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే ఆయనకి మాత్రం చిత్రకళ పట్ల అంత ఇష్టం ఏర్పడింది. అండ్ వాళ్ళది తమిళ్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ అయినా సరే తెలుగు చక్కగా మాట్లాడటం నేర్చుకున్నారు. ఒక ఎప్పుడైనా సరే క్రియేటివ్ పీపుల్కి లాంగ్వేజెస్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుందట. నాకు అది ఆయన చూస్తే కరెక్టేనేమో అనిపిస్తుంది. పైగా ఎటువంటి గురువులు లేరు. బాలసుబ్రహ్మణ్యం గారికి ఎలాగైతే సంగీతంలో గురువులు ఉన్నారు, కానీ ఆయన సంగీతం నేర్చుకోలేదని ఆయనే చెప్పారు చాలాసార్లు, నాకు అసలు సంగీతంలో సాపాసాలు కూడా రావు, కోదండపాణి గారు ఇలా పాడమంటే అలా పాడటం మీద తప్ప నాకు రాగాలు, నాకు అసలు పాట మీద పెద్ద స్వరజ్ఞానం లేదని ఆయనే చెప్పారు. అలాగా ఈయనకు కూడా ప్రత్యేకంగా ఆర్టిస్టిక్ స్ట్రోక్స్ ఇలాగ ఈ కర్వ్ ఇలా రావాలి, ఈ బ్రష్ ఇలా పట్టుకోవాలి ఇలాంటి గురువులు ఎవరూ లేరు. తన స్వంత పరిశీలన, అకుంఠితమైన సాధన ఈ రెండిటితోటే ఆయన ఆ స్థాయికి చేరుకున్నారంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మనిషి తనకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని కనుక నేర్చుకోవడం మొదలు పెడితే దానికి ఇంకా ఆకాశమే హద్దు. అది 100% డివోషన్తో నేర్చుకోవాలి. ఏదో ఎవరో అడుగుతున్నారనో, ఎవరో ఫీజు కట్టారనో, లేకపోతే ఎవరో చదవమన్నారనో నేర్చుకుంటే పెద్దంత ఫలితం ఉండదు. ఆయన అంత ఇదిగా, అంత అట్మోస్ట్ డివోషన్తో నేర్చుకున్నారు, పరిశీలించారు. ఏ గురువు అసలు ఏకలవ్య శిష్యరికం అని చెప్పొచ్చు. ఉన్న వాటిని చూస్తూ అలా పరిశీలనతో సాధన చేస్తూ వేసినటువంటి బొమ్మలు ఎంత అత్యద్భుతంగా ఉన్నాయి. ఎంత ఎన్ని కథలకి ప్రాణం పోశారు ఆయన బొమ్మలతో. ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నిలువుమా నీలవేణి, నీ కనుల నీలి నీడ నా మనసు నిదురపోని. నిలువుమా నీలవేణి, అడుగునాడేలే నడుము సంపుల, అడుగడుగునాడేలే నడుము సంపుల, తడబడే అడుగుల నటనల మురిపింపుల. తడబడే అడుగుల నటనల మురిపింపుల, తడిసేయక ఊరిల్చే తడిసేయక ఊరిల్చే వయారపు వంపుల. కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపుల, నడచిరా నడచిరా నాగవేణి. నీ కనుల నీలి నీడ నా మనసు నిదురపోని. నిలువుమా నిలువుమా నీలవేణి, అలిగేవు నీ సాటి చెలిగా తలపోసి, అలిగేవు నీ సాటి చెలిగా తలపోసి, నా ఊర్వశి రావే రావే అని పిలువనా. నా ఊర్వశి రావే రావే అని పిలువనా, సుందరి నెర నీటు నీ గోటికి సమమౌన, రాచలి నిన్ను మది దాచుకోని, రాచలి నిన్ను మది దాచుకోని. నీ కన్నుల నీలి నీడ నా మనసు నిదురపోని. నిలువుమా నిలువుమా నీలవే.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చలాకీ చలాకీ మాటలతో, మీరు కోరుకున్న పాటలతో, విప్పండి అంటూ పొడుపు కథలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో, అల్లరి అల్లరి చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చౌకి. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6:30 to 7:30.
What's up my crazy listeners and crazy callers? అందరూ మంచిగా ఉన్నారా? నేను మీ ఎక్స్ప్రెస్ రాజా శశాంక్ వచ్చేస్తున్న మళ్ళీ రచ్చలేపనికే మైండ్ మీడియా, మన అందరి మీడియాల ద వాయిస్ ఆఫ్ నేషన్ అనుకుంటూ. ఇక సేమ్ క్రేజీ టాపిక్లు, క్రేజీ ఆన్సర్లు, క్రేజీ మెట్రో పంచ్లు, అరే ఏక్ జోకులు తీసుకొని ఇక మొత్తం క్రేజీనెస్తో ఏడాది గ్యాప్ తర్వాత క్రేజీనెస్ అనే మెడిసిన్తో మీ ముందుకు వచ్చేస్తున్న మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే 7:30 PM to 8:30 PM ఇండియన్ స్టాండర్డ్ టైం, అంటే 7 AM to 8 AM పసిఫిక్ స్టాండర్డ్ టైం. లేట్ ఎందుకు? డౌన్లోడ్ చేసుకోండి మన మైండ్ మీడియా యాప్ ని. ఇక ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేయనికే యుఎస్ నుంచి అయితే 484-364-3471, ఇండియా నుంచి అయితే 9888-555-672, స్కైప్ నుంచి అయితే mind.media అనే యూజర్ తో కాల్ చేసేయచ్చు.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో నేను ఇందాక చెప్పినట్టుగానే ఒక మనిషి అకుంఠిత దీక్షతో తనకి నచ్చినటువంటి పనిని నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఎలాంటి హర్డిల్స్ ఎదురైనా కూడా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, రిసోర్సెస్ లేకపోయినా ఎంత ఎక్సెల్ అవ్వగలరు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే శంకర్ గారు దానికి నిలువెత్తు ఉదాహరణ. కథలకి బొమ్మలు వేయాలనేటువంటి ఒక ఆసక్తి చూపించేలాగా ఏ ఇన్స్పిరేషన్ గురించి కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఆయన వేసిన బొమ్మల్లో కంటికి ఇంపైనది ఏదైనా సరే చూసినప్పుడు అది వేసేయాలన్న ప్రేరణ కలిగితే దాన్ని ఒకటి, ఇప్పుడు సపోజ్ బయట వెళుతున్నారు, వెళుతుంటే ఎవరో కూరలు అమ్మేవాళ్ళు అలా కూర్చొని ఉన్నారు, అది చూస్తే నాకు ఒక ప్రేరణ, ఓకే కూరలు అమ్మేవాళ్ళు ఇలా కూర్చుంటారు, వాళ్ళ ముందుగో ఇలా ఇవన్నీ పెట్టుకుంటారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఆంబియన్స్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ ఆయన బాగా గమనించి రేపొద్దున కథలో ఎక్కడైనా కూరలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అన్నప్పుడు ఈ రియల్ లైఫ్ సిచ్యువేషన్ నుంచి దీన్ని ఆయన ఊహించి ఆయన దాన్ని ఆకలింపు చేసుకుని ఆ ప్రేరణతోటి బొమ్మలేస్తారట. అసలు దీన్ని ఒక వృత్తిగా స్వీకరించటం ఆర్ ఒక అంటే నాకు ఇది ప్రొఫెషనా లేకపోతే ప్యాషనా అనేది ఆలోచించుకోవడానికి ఫస్ట్లో ఇంట్రెస్ట్గానే ఉండేది, విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండేది. హై స్కూల్లో ఉండగా వాళ్ళ ఆర్ట్ టీచరు ఆయన బొమ్మల్ని చాలా మెచ్చుకొని బాగా ఎంకరేజ్ చేస్తూ నువ్వు ఇలా వేరా అలా వేరా అని, సండేస్ ఇంటికి కూడా రమ్మని అడిగి కొద్దిగా సూచనలు అవి ఇస్తూ మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల తనతో పాటు వాళ్ళ అంటే వాళ్ళ ఆర్ట్ టీచరు ఈయన ఇద్దరూ కలిసి మిగతా పిల్లల బొమ్మల్ని సరిదిద్దడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల మెల్లిమెల్లిగా ఆర్ట్లో ఇంకా కొంచెం ప్రావీణ్యత సంపాదించారు. అయితే ఆయన ఎక్స్పీరియన్సెస్ కనుక మనం చూసిన మాట అయితే, ఒక ఆర్ట్ టీచరు ఈయన కలిసి వేస్తున్నారు, ఆ ఆర్ట్ టీచరు ముతైల్పేట్ హై స్కూల్లో ఉన్న ఆర్ట్ టీచర్ అన్నమాట. ఆయన చాలా ఆత్మీయంగా ప్రోత్సహించడము, ఇద్దరూ కూర్చుని బొమ్మలు వేయటము, ఒకసారి ఆయన అందరిలా నువ్వు కూడా బిఏ ఎంఏ అలాంటివన్నీ చేయకరా బాబు, నీకు ఎటు నీకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు, నువ్వెంత బాగా వేయగలవు అనేటటువంటి నీ క్యాపబిలిటీ అవన్నీ నాకు తెలుసు, కాబట్టి నువ్వు ఆర్ట్ స్కూల్లో జాయిన్ అవ్వు అని సలహా ఇచ్చారట. ఆయన మాటల్ని ఈయన మనసులో అలా నాటుకుపోయేటట్టుగా ఆయన ఓకే నేను ఇందులో ఇంత బాగా చేస్తున్నప్పుడు రాణిస్తాను ఇందులో అని అనిపించి ఆయన కష్టపడి ఒక బొమ్మ వేసి అక్కడ టీచర్స్ని మెప్పించి కోర్సులో చేరాలి అని అనుకున్నారట. అయితే ఈయన వేద్దాం అనుకున్న టైంకి బ్రష్ అంత పర్ఫెక్ట్గా లేదంట. అయినా సరే వాళ్ళు చూశారు ఓకే ఈ బ్రష్ అంత గొప్పగా లేదు, మేబీ ఈ బొమ్మ కూడా అంత గొప్పగా రాకపోవచ్చు అని, కానీ బ్రష్ సరిగ్గా లేకపోయినా సరే ఆయన అత్యద్భుతంగా బొమ్మనేశారట. అది చూసి ఆశ్చర్యపోయినటువంటి ఆర్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, ఆయన పేరు రాయ్ చౌదరియో ఏదో ఉండాలి, ఆయన డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి అడ్మిషన్ తీసుకున్నారట, ఫస్ట్ ఇయర్ స్కిప్ చేసేసి. మరి అక్కడి కోర్సు పూర్తి చేసిన తర్వాత కళై మగళ్ అనేటటువంటి ఒక తమిళ్ మ్యాగజైన్లో చేరారట బొమ్మలు వేయటానికి. అయితే 1946లో కళై మగళ్ అనే తమిళ పత్రికలో 85 రూపీస్ శాలరీకి ఆయన చేరిన తర్వాత 46 నుంచి 52 సిక్స్ ఇయర్స్, ఆ తర్వాత 52 కల్లా 150 రూపాయల జీతం అలా వచ్చింది మెల్లిగా, 85 నుంచి 150కి వచ్చింది. కానీ ఆ డబ్బు వాళ్ళ కుటుంబం కొంచెం పెద్దదేట, సో దాన్ని పోషించడానికి సరిపోయేది కాదుట. అప్పుడే ఈయనకి చక్రపాణి గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది, 300 రూపాయల జీతానికి పనిలోకి తీసుకున్నారట వాళ్ళు. అప్పటికే చిత్ర గారు 4 ఏళ్ళుగా చందమామలో పనిచేస్తూ 350 రూపాయల జీతానికి ఆవిడ పనిచేస్తూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిని అప్పుడు ఆ తర్వాత 300కి ఈయనకి ఇచ్చారు. 47లో స్టార్ట్ అయింది చందమామ, ఆర్ 45లోనా కాదు 47 జూలైలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 52 వరకు ఆవిడ వేశారు చిత్ర గారు, ఆ తర్వాత ఈయన వచ్చారు 300 రూపాయలకి. అయితే మామూలుగా మనకి ఏదైనా ఒక బొమ్మ వేయాలంటే ఏదో ఒక ప్రేరణ కావాలి. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాము ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ కానీ దేనికైనా సరే, స్పేస్ గురించో ఇంకా దేని గురించో ఏదైనా బొమ్మ వేయమంటే మనం అర్జెంటుగా యూట్యూబ్లు గూగుల్స్ వెతికేసి అక్కడి నుంచి ఏదైనా ఒక ఐడియా వస్తుంది మనకి, ఓకే ప్లానెట్ అంటే ఇలా ఉంటుంది, మెట్రాయిడ్ అంటే ఇలా ఉంటుంది, ఆస్ట్రాయిడ్ అంటే ఇలా ఉంటుంది, కాబట్టి దీన్ని ఇలా వేయాలి, ఇట్లా మనం ఏదో మనకంటూ ఒక ప్లాన్ ఉంటుంది. వేరెన్ ఈయనకి అప్పట్లో అంటే 50స్లో ఎక్కడ ఏ ప్రేరణ ఉంటుంది, మద్రాసులో ఉన్న థియోసాఫికల్ లైబ్రరీలో అన్నీ కూడాను ఫారినర్ వేసినటువంటి ఆర్టిస్టిక్ వర్క్స్ అన్నీ ఉండేవి, విదేశీ చిత్రకారుల బొమ్మలు ఎక్కువగా ఉండేవి. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కావాల్సిన బొమ్మలు దొరికేవి కాదు. ఇప్పుడు వీళ్ళు రాసే కథలన్నీ కూడాను భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేటటువంటి కథలు, చందమామలు రాజులు ఇట్లాంటివి. సో ఆ విదేశీ బొమ్మలకి ధీటుగా మన ఇండియన్ బొమ్మల్ని వెయ్యాలి అని అంటే కనుక రాజుల బొమ్మల్ని ఆర్ ఏదన్నా, ఇప్పుడు విక్రమార్కుడు బేతాళుడు బొమ్మలే ఉన్నాయి, అవి మీరు ఎక్కడి నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, థియోసాఫికల్ లైబ్రరీలో ఉన్నటువంటివన్నీ కూడాను ఫారినర్ వేసినటువంటి ఆర్ట్లు కాబట్టి వాళ్ళన్నీ ఇద్దరు లాస్ట్ సప్పరనో ఇంకోటో ఇంకోటో ఏమో అట్లాంటివి వేస్తారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడాను ఒక ఇన్స్పిరేషన్ కావాలి అని అంటే కనుక పెద్దంత దొరికేది కాదు. బట్ ఫస్ట్ మన ఇండియన్ బొమ్మలని ఆర్ అది రాజు కావచ్చు, ఒక దేవుడు కావచ్చు, ఎవరైనా సరే అట్లాగా ఒక మన ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ని పూర్తిగా పోర్ట్రేట్ చేసినటువంటి ఆర్టిస్ట్ రాజా రవివర్మ. దైవానుగ్రహం వల్ల ఆయన వేసిన ప్రతి బొమ్మ కూడాను ఏంటంటే మనకి ఓహో లక్ష్మీదేవి అంటే ఇలా ఉంటుందేమో, సరస్వతీదేవి అంటే ఇలా ఉంటుందేమో, ఇట్లా మనకి అన్నిటికీ ప్రతిదానికి ఒక రూపం మనం అనుకోవాలి అంటే కనుక అది ఆయన వేసిన బొమ్మల నుంచే మనకు వస్తుంది. అయితే దైవానుగ్రహం వల్ల ఈయన స్వంత ఊహతో చిత్రాలను రూపొందించేవారట. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే దైవానుగ్రహం లేకుండా కళలు అనేవి సంప్రాప్తించవు అనేది ఆయన ప్రగాఢ నమ్మకం. ఒక 6 అడుగుల మనిషిని అతని పరిసరాల్ని 4 అంగుళాల బొమ్మలో ఇమర్చాలి అంటే అతనికి తగ్గటువంటి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటటువంటి తల దేహము కాళ్ళు ఏ విధంగా ఉండాలి అని ఊహించుకుని ఆ బొమ్మని అట్రాక్టివ్గా వెయ్యాలి అని అనుకుని దాన్ని ఊహించి అసలు ఒక అంటే అప్పట్లో మరి చుట్టుపక్కల ఉన్నవేవి లేవు కాబట్టి అట్లాంటి అంటే రవివర్మ వేసిన టైప్లో ఊహించి వెయ్యాలి అని అనుకోవడం, పైగా అప్పట్లో అప్పుడప్పుడు వచ్చే చదువుతున్న వాళ్ళ లెటర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట వీళ్ళకి, అందులో ఉన్న కామెంట్స్ని బట్టి మార్పులు చేసుకుని కళని మెరుగుపరచుకోవడం అలాంటివన్నీ చేసేవారట ఆయన. ఇవాళ రేపు ఎవరండి అసలు అట్లాగా ఒక అరే మనం చేసిందని ఇంకొంచెం బెటర్గా చేయాలంటే ఇలాంటి రీడర్స్ కామెంట్స్ అవి చదవాలని ఎవరు అనుకుంటున్నారు. అండ్ చందమామతో ఆయనకి గల అనుబంధం చాలా 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 ప్రెషియస్. ఏదో నాలుగు గోడలు తప్ప ప్రపంచం తెలియని ఆయనకి అప్పుడప్పుడు ఎంప్లాయీస్ ఫంక్షన్ పెడితే వెళ్ళేవాళ్ళట అంతే, అంతే తప్ప ఇంకెక్కడికి వెళ్ళేవాళ్ళు కాదుట. చందమామ గురించి చెప్పాలి అంటే చక్రపాణి గారి గురించి చెప్పడం, చక్రపాణి గారు ఎట్లా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనే విషయము, అవన్నీ కూడాను ఆయనకి చాలా అత్యద్భుతంగా అనిపిస్తాయట. ఈయన దృష్టిలో చక్రపాణి గారు ఒక మహామేధావి, ఆయనకి ఆయనకనే కదా అందులో పనిచేసే సంస్థలు పనిచేసే అందరికీ చందమామ ఒక గుండె లాంటిదిట. ఎందుకంటే అది లేకపోతే వీళ్ళు లేనట్టే. ప్రతి పేజీకి బొమ్మ అన్న కాన్సెప్ట్ని ఫస్ట్ చక్రపాణి గారే తీసుకొచ్చారట. ఆయన ఒక కథని సెలెక్ట్ చేశారు అంటే అది మిగతా 12 భాషల్లోని ప్రజల జీవన శైలికి సంస్కృతికి సరిగ్గా సరిపోయేటట్టుగా ఉండేదిట. అంతేగాని ఏదో ఆ తెలుగు వాళ్ళకి సరిపోతుంది కానీ తమిళ వాళ్ళకి సూట్ అవ్వదు, దాని కొంచెం మార్చాలి, ఇంక ఇట్లా ఉండవు. అండ్ ఆయన అవసరాన్ని బట్టి వాళ్ళ ఉద్యోగులకు అన్నీ సమకూర్చేవారట. అప్పట్లో ఈయన మందపల్లిలో ఉంటూ 2 ట్రామ్స్ మారి రావాల్సినందువల్ల ఆఫీస్కి 30 నిమిషాలు లేట్గా వెళ్ళేవారట. అది తెలుసుకుని ఆయన ఒక స్కూటర్ కొనిచ్చారట శంకర్ గారికి. ఎంప్లాయీస్ కోసం కొంచెం చీప్ ప్రైజెస్లో ఉండే వస్తువులను అందుబాటులో ఉండేటటువంటి కోఆపరేటివ్ సొసైటీని స్టార్ట్ చేసింది కూడా ఆయనట. ఒక కన్న బిడ్డల్ని ఎలా చూసుకుంటారో అలా అన్ని సౌకర్యాలు ఇచ్చి చూసుకునేవారట. చిత్ర శంకర్ ఇద్దరూ చందమామ అనే ఎడ్ల బండికి జోడెడ్ల లాంటి వాళ్ళు, ఏ ఒక్కళ్ళు లేకపోయినా చందమామ ఆ స్థాయికి చేరుకునేది కాదు అని అనేవారట ఆయన. అండ్ చందమామ లో పనిచేస్తున్నప్పుడు వర్క్ ప్రెషర్ ఉండేది కాదుట. ఏదైనా ఒక పనిలో దిగితే కనుక బోర్ అనే ఫీలింగ్ అనేది ఆయనకు ఉండేది కాదుట. 60 ఏళ్లలో బోర్ అన్న పదం ఆయనకి తెలియలేదంటే ఆలోచించండి, ఇవాళ రేపు పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇచ్చి ల్యాప్టాప్ ఇచ్చి ఇన్ని ఇచ్చినా కూడా 5 మినిట్స్ నెట్ ఆగిపోయినా 5 మినిట్స్ బ్యాటరీ డౌన్ అయిపోయినా అబ్బా బోర్ కొడుతుంది అంటారు. అలాంటిది ఆయనకి చేస్తున్న పనిలో బోర్ అన్న పదము అంతవరకు అసలు రాలేదంటే ఆలోచించండి. ఇన్నేళ్ల కాలంలో పని చేయడం ఒక్కటే ఆయనకు తెలిసింది. యాజమాన్యం మా పని విషయంలో ఏమాత్రం జోక్యం కల్పించుకోవడం అనేది ఉండేది కాదని చెప్పారు ఆయన. అండ్ ఆర్టిస్టుల మధ్య ఒక హెల్దీ పోటీ ఉండేదిట. ఒకళ్ళ బొమ్మలు బాగుంటే ఇంకొకళ్ళు అప్రిషియేట్ చేసుకోవడం. ఆర్టిస్టులకి బొమ్మలు వేయడానికి ఒక పెద్ద రూమ్ ఉండేదిట. అక్కడే వాళ్ళకి నీళ్లు మార్చడానికి ఒక ఆఫీస్ బాయ్ అవన్నీ కూడా ఉండేవాళ్ళు. 4 ఆర్టిస్టులు ఉండేవాళ్ళట ఒక రూమ్లో బొమ్మలు వేస్తుంటే. వడ్డాది పాపయ్య గారు మాత్రం తను బొమ్మలు వేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ పోకూడదు అని వేరే గది అడిగి తీసుకుని అక్కడే బొమ్మలు వేసేవారట. ఆయన ప్రపంచమే చందమామగా బ్రతికారట. ఆయన ఆయనకి శాలరీతో పట్టింపు లేదు, వ్యక్తిగతంగా పేరు ఉండేది కాదు, అయినా సరే వాళ్ళు ఇచ్చిన జీతంతో ఆయన జీవితం గడిచిపోతూ ఉండేది అన్న విశ్వాసంతో పనిచేశారట. పైగా శాలరీ ఎంత ఏంటి, నాకు ఎందుకు పెంచలేదు, వాళ్ళకి ఎందుకు ఇంత ఇచ్చారు, నాకెందుకు ఇంత ఇచ్చారు, అసలు ఈ ఆలోచన లేవు, ఉద్యోగం మారాలన్న ఆలోచన అంతకన్నా లేదుట ఆయనకి. వాళ్ళు కూడా అంతే, అసలు ఎవరికి ఇవ్వాల్సిన డ్యూ రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ ఆదరంగా గౌరవంగా చూశారట. ఈవెన్ నాగిరెడ్డి గారి భార్య శేషమ్మ గారు కూడా చాలా ఆత్మీయంగా చూసేవారట. అటువైపు వెళితే ఖచ్చితంగా భోజనం చేసే వెళ్ళాలని అలాంటి ఒక మంచి ఆప్యాయత. అండ్ అలాగే వేరే చందమామ కాకుండా వేరే పత్రికలకి కూడా ఆయన బొమ్మలు వేసేవారు. తర్వాత తర్వాత కుదరలేదు కానీ స్టార్టింగ్లో ఉన్న టైం ఉన్నప్పుడు వేసేవారట. ఆయనకి కృష్ణ స్వీట్స్ వాళ్ళు లెజెండ్ ఆర్ట్ లెజెండ్ కింద అవార్డు ఇచ్చారట. రామకృష్ణ మఠం వాళ్ళు స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా సత్కరించారట. సో మేబీ ఇంకా ఫ్యూచర్లో జన ఆర్టిస్టులు ఎవరైనా మంచి ఎమర్జింగ్ ఆర్టిస్టులు ఉంటే వాళ్ళకి చెప్పే మెసేజ్ ఏమైనా ఉందా అంటే, ఆయన ఇంత మితభాషి ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి శంకర్ గారు ఒక బొమ్మ వేస్తున్నప్పుడు ఆ బొమ్మగా మారాలి మీరే. సపోజ్ శివుడు బొమ్మ వేస్తుంటే ఆ ఆర్టిస్టు శివుడిగా భావించుకుని వేస్తే తప్ప ఆ బొమ్మ సజీవం కాదు అని ఆయన అనుకుంటారట. సో పనే దైవంగా భావించి పట్టుదలతో కృషి చేస్తే ఎవరైనా సరే మంచి ఫ్యూచర్ సొంతం చేసుకోవచ్చు అని చెప్తారు. అండ్ 90 ఏళ్ళు వచ్చిన 97 ఏళ్ళు వచ్చిన దైవానుగ్రహం వల్ల ఆయన చేతిలో ఆర్ట్ ఇంకా అలాగే సజీవంగా అసలు ట్రాన్స్పరెంట్ కలర్స్ తోటి చార్ట్ మీద బొమ్మలు వేస్తారట. చందమామ మూసేసిన తర్వాత తమిళ రామకృష్ణ మిషన్ ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి గారు అన్నారట, మీకు ఇంటికే నేను మ్యాటర్ పంపిస్తాను, బొమ్మలు వేసివ్వండి అని వాళ్ళకి వేశారట. తర్వాత చందమామ మళ్ళీ పునఃప్రారంభించిన తర్వాత వాళ్ళకి ఇంటి నుంచే వేసి ఇచ్చారట. తెలుగు చదవడం రాదు కాబట్టి తెలుగు కథ చదివి బొమ్మలు వేయాల్సి వచ్చినప్పుడు తన ఫ్రెండ్ ముగ్ధ విశ్వనాథం గారు అనే ఒక ఆయన ఉన్నారట, ఆయన కథ చదివి పెడితే ఈయన బొమ్మలు వేసేవారట. సో అలాగా విక్రమ్ బేతాళ కథలు కానీ పౌరాణిక పాత్రల చిత్రీకరణలు కానీ అసలు పిల్లలుగా ఉన్నప్పుడే మన మనసులో ఆ కథలను సజీవం చేసి ఇప్పటికీ కూడా అంత దైవానుగ్రహమే నాదేం లేదు అని నవ్వుతూ చెప్పే ఆయన ఇక మన మధ్య లేరంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఇలాంటి ఒక వర్క్ పట్ల కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మనకి దొరకడం చాలా అరుదు. అండ్ ఆయనకి వడ్డాది పాపయ్య గారితో కూడా మంచి అనుబంధం ఉంది. ఆయన ఏ బొమ్మకైనా సరే పాపయ్య గారు పెన్సిల్ స్కెచ్ చేసుకునేవారు కాదుట, నేరుగా బ్రష్తో గీసేసేవారు. పైగా ఒక అట్టపెట్టె ముక్కనో లేకపోతే కలర్ చార్ట్నో ఇచ్చినప్పుడు ఆయన దాన్నే బ్యాక్గ్రౌండ్గా వాడుకున్న రంగుకు అనుగుణంగా బొమ్మలు గీసేవారట. అంత గొప్ప ఆర్టిస్ట్ ఆయన. అసలు ఒక మనిషి సాటి మనిషిని గౌరవించేటటువంటిది, అంటే అదే ఫీల్డ్లో ఉంటూ కూడా సాటి మనిషిని గౌరవించేటటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. అబ్బా ఎంత హెల్దీ కాంపిటీషన్ అని. బట్ ఇవాళ రేపు అలాంటి హెల్దీ కాంపిటీషన్ ఎక్కడా లేదు, అప్పట్లో అంటే ఉండేది. ఎందుకంటే ఆయన చెప్పాను కదా పాపయ్య గారు ఎక్కడ ఆయన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందో అని వేరే రూమ్లో బొమ్మలు వేస్తారట. సో ఆయన ఒక పంచ జుబ్బ కట్టుకొని వేసుకొని వచ్చేవారట. ఆ పంచలు డిజైన్ అంచులతో చక్కగా ఉండేవిట. మద్రాసులో అటువంటి పంచలు దొరకవు. ఒకసారి ఈయన శంకర్ గారు ఆయన పంచ బాగుందంటే ఆయనకి మన శంకర్ గారికి డబ్బు ఇవ్వబోతే రిజెక్ట్ చేసి డబ్బులు ఇస్తానంటే నేను పంచలు ఇవ్వను, నాకు తిరిగి ఇచ్చేసాయని మందలించారట. ఈయన బొమ్మల్ని ఎంతో మెచ్చుకునేవారట ఆయన. సో ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ వృత్తిలో ఉన్నా సరే మనిషికి ఆ వృత్తి పట్ల గౌరవము అంకిత భావము నేర్చుకోవాలన్న తృష్ణ ఎప్పటికైనా, మనిషి నిరంతర విద్యార్థి, సో ఎప్పటికైనా సరే ఆ నేర్చుకోవాలన్న తపన ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనిషిని సజీవంగా నిలబెడుతుంది. అందుకే ఆయన బొమ్మలు అంత సజీవంగా ఎప్పటికీ అలా నిలిచి ఉంటాయనిపించేది. మరి అలాంటి ఒక మహానుభావుడు ఇవాళ మన మధ్య లేడంటే ఎస్, ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు మనకి మన ఊహల్ని ఎప్పటికీ అలా నిలిపి ఉంచేటటువంటి ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక మనిషి తన ఆర్ట్ ద్వారా గుర్తింపు పొందితే అటు బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఆయన క్రియేటివిటీ, ఆయన స్వరంతో, అలాగే ఇటు ఈయన కావచ్చు. నేను ఎందుకు ఇంతలా వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తున్నానంటే నాకు వారం రోజుల తేడాలో ఇంత హైలీ టాలెంటెడ్ పీపుల్ ఇద్దరిని కోల్పోవడం నిజంగా చాలా బాధగా ఉంది. కాకపోతే 97 ఏళ్ళు, ఇంకా మరి ఎంతకాలమైనా ఎప్పుడోకప్పుడు ఎవరైనా పోవాల్సిందే. బట్ ఈయన చేసిన రిమార్కబుల్ వర్క్ మనం ఖచ్చితంగా దాన్ని తలుచుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పటికైనా నిలిచి ఉండేది ఇలాంటి గొప్ప ఆర్టే కాబట్టి. ఇందులో పైగా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. యూత్ ఎంతో నేర్చుకోవచ్చు ఇలాంటి ఒక మనిషి నుంచి. ఎంత ఏజ్ వచ్చినా ఎప్పుడెప్పుడు పనిచేయదాం మానేద్దామా అని అనుకునే వాళ్ళకి 97 ఏళ్ల వయసు, 90 ఏళ్ల వరకు, 93 ఏళ్ల వరకు కూడా ఆయన పని చేస్తూనే ఉన్నారు అని అంటే ఎంత కమిట్మెంట్ ఉంటే, ఎంత ప్యాషన్ ఉంటే ఆ వర్క్ పట్ల ఆయన అలా చేస్తారు. కాబట్టి ఎస్కేప్ అవ్వాలి అనుకుంటే బోలెడన్ని ఎక్స్క్యూజెస్ చెప్పచ్చు, కానీ పని చెయ్యాలి అనుకుంటే ఒక్కటే, చేయడమే అంతే. దెర్ ఆర్ నో ఎక్స్క్యూజెస్. ఆ విషయాన్ని ఆయన మనకి ఇన్నాళ్ళు నేర్పింది. అదే ఆయన ఆత్మ శాంతికి చేకూరాలని కోరుకుంటూ ఇవాళ చిత్రం బళ్ళారి విచిత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళ్ళారి విచిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: the views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
నగలలు నీ పాటలో సరిగమలు నీ పాటలో సరిగమలు
నువ్వు పులుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా అది నీకే తెలుసు నిలువవే వాళ్ళు కనుల దానా భయారే హంస నడక దానా నీ నడకలు హొయలున్నది తానా ఎవరని ఎంచుకొనినావో పరుడని భ్రాంతి పడినావో ఎవరని ఎంచుకొనినావో భ్రాంతి పడినావో సిగ్గుపడి తొలగేవో విరహాగ్నిలో నన్ను తోసిపోయేవో నువ్వు పులుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా అది నీకే తెలుసు ఒకసారి నన్ను చూడరాదా చెంత చేరా సమయం ఇది కాదా ఒకసారి నన్ను చూడరాదా సమయం ఇది కాదా చాలు నీ మర్యాద వదలాడినే నీ వాడనే కాదా నువ్వు పులుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు మగడంటే మోజు లేనిదానా మనసుంటే నీకు నేను లేనా మగడంటే మోజు లేనిదానా నీకు నేను లేనా కోపమానా పైన నీ నోటి మాటకి నోచుకోలేనా నిలువవే వాళ్ళు కనుల దానా వయ్యారే హంస నడక దానా నీ నడకలు హొయలున్నది తానా నువ్వు పొలుపుతో గల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా ఓ తెలియా ఓ మగువా అది నీకే తెలుసు అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి ప్రేమగానము సాగగానే భూమి స్వర్గమే అయినది భూమి స్వర్గమే అయినది
అయినదేమో అయినది. ఏమి మంత్రము వేసినావో, ఏమి మత్తును తల్లినావో, ఏమి మంత్రము వేసినావో, ఏమి మత్తును తల్లినావో, నిన్ను చూసిన నిముషమందే మనసు నీవశమైనది, మనసు నీవశమైనది. అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి, అయినదేమో అయినది. కులకులొలికే కొయలు చూసి, వలపు చిలికే లయలు చూసి, కులుకులొలికే కొయలు చూసి, వలపు చిలికే లయలు చూసి, తలపులేవో రేగినాలో తాల కలవరమైనది, తాల కలవరమైనది.
చిన్న మనసే ముద్దు
అంది, అందని అందమే ముద్దు,
విరిసి విరియని పువ్వే ముద్దు,
తెలిసి తెలియని మమతే ముద్దు.
అడగక చిన్న మనసే ముద్దు
అంది, అందని అందమే ముద్దు,
విరిసి విరియని పువ్వే ముద్దు,
తెలిసి తెలియని మమతే.
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు. నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు, నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు,
పొగడి పొగడి పులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు, పొగడి పొగడి పులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు.
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు. చకలాడే పిరుదును దాటి జడను చూసే తెలాసి ముద్దు, చకచకలాడే పిరుదును దాటి జడను చూసే తెలాసి ముద్దు.
కలకాలం కలదాటు కొమ్మని ఎడదను చూసే ఏదో ముద్దు, కలకాలం కలదాటు కొమ్మని ఎడదను చూసే ఏదో ముద్దు.
అడగక చిన్న మనసే ముద్దు ముద్దు. Yeah. ముత్తు నెచ్చలి నవ్వు గంటకు ముత్తు
చెప్తుతే మా జగతికి ముత్తు నువ్వు నేను ముత్తుకు ముత్తు
అడగక జిచ్చిన మనసే ముత్తు
అంది అందని అందమే ముత్తు
విరిసి విరియని పువ్వే ముత్తు
తెలిసి తెలియని మమతే
దొరవే